బలరామాదులు చూచారు, ధర్మరాజాదులు చూచారు, యాదవులు చూశారు, ఋషులు చూశారు, కౌరవులు చూశారు. కానీ ధృతరాష్ట్రుని కుమారులు చూశారు, వాళ్ళకేం భాగ్యం లేదు, ఆయన మామూలు పురుషుడిగా ప్రాకృతుడిగా ఏదో మాయలుగాడిగా అనుకున్నారు, అందువల్లే ఫలితం పొందలేకపోయారు. యాదవగణం కానీ ఋషులగణం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూచారు, ఆ పురుషుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగారు. అలాగే పురాణాదులు జరుగుతున్నప్పుడు కూడా ఈ పురాణాదులు చెప్పేవాడిని ప్రాకృత పురుషుడిగా తెలుస్తారు కొందరు, కాబట్టి రాలేరు వాళ్ళ దారి, వాళ్ళ దురదృష్టం. అప్రాకృతంగా ఈ జ్ఞానాన్ని పొందడానికి వస్తారు వీళ్ళ యొక్క పూర్వజన్మ యోగం. ఎప్పుడూ కూడా విద్వజ్జనులను జ్ఞానం ఉంటే గ్రహిస్తారు. తత్వజ్ఞానార్థము, తత్వజ్ఞానం పొందడం కోసం ఆ జ్ఞానం కలిగిన వాళ్ళే ప్రయత్నిస్తారు. వాళ్ళు విద్వాంసుల్ని చూడగానే నమస్కరించి సందేహాలు తీర్చుకుంటారు. ఈ విద్వజ్జనులు ఏం చేస్తారు, భగవంతుడు మనిషి రూపంలో ఉంటాడు, మానవులలో కూడా దైవం ఉన్నాడు, దైవం మనుష రూపేణ అని ప్రతి జీవునిలోనూ దైవాన్ని చూస్తారు. అలా ప్రతి జీవిలోనూ దైవాన్ని చూచేటటువంటి విద్వజ్జనులు నీ అవతారాలను వర్ణిస్తున్నారంటే నీ అవతారాలకు ఎంత విలువ ఉందో చూడు. అటువంటి నువ్వు నా ఇంట నాకు కుమారుడిగా పుట్టావు, నీవెటువంటి వాడివి, సమధిక షడ్గుణైశ్వర్య కారణుడవు పరమేశ్వరుండవు ప్రకృతి పురుష మహదహంకార తన్మాత్ర తక్షోభక హేతు కాలాత్మ విఖ్యాత ధృతివి జగదాత్మకుడవు చిచ్చక్తివి ఆత్మీయ జఠర నిక్షిప్త విశ్వ ప్రపంచమును గల సర్వజ్ఞమూర్తి స్వచ్ఛంద శక్తియుక్తుండవు సర్వసాక్షి వగుచు కపిలాఖ్య తనరారు నట్టి నీకు అనఘ మృక్యద పుత్రుండవగుచు నీవు నాకు పుట్టిన కథన రుణత్రయంబు వలన వాసి తినిక భక్తవరద నేను. నీవు షడ్గుణాలకు అతీతం, షడ్గుణాలకు అతీతుడు ఆయన, ఐశ్వర్య కారకుడవు, పరమేశ్వరుడవు, ప్రకృతి పురుషుడవు. ప్రకృతి అంటే స్త్రీ స్వరూపం, లక్ష్మి అనేటటువంటి ప్రకృతితో కలిసిన పురుషుడవు నీవు. ఈ సృష్టి అంతా మహదహంకారములతో, వాటి యొక్క తన్మాత్రములతో అంటే శబ్ద రూప రస స్పర్శ గంధములతో పుట్టింది. ఇవి ఎప్పటికప్పుడు క్షోభిస్తాయి, కదిలే లక్షణం. ఆ కదలడం వల్ల కాలం పుట్టింది, ఆ కాలస్వరూపుడవు నువ్వు. అందుకే ఎప్పుడు చూచినా నీవు ఒకే రకంగా ఉంటావు, కాలస్వరూపుడవు గనక. కాలానికి అతీతుడవు కాబట్టి నీకు వేరే రూపం మరొకటి ఉన్నది. కానీ మానవులు కాలానికి లోబడి ఉంటారు, అందుకే వీళ్ళ రూపం ఎప్పుడూ ఒక రకంగా ఉండదు. కాలానికి లోబడి ఉంటారు కాబట్టి ఈ రూపం కొద్ది కాలం పోయిన తర్వాత నశించిపోతుంది, మళ్ళీ ఈ రూపంలో వాడు జన్మించడు ఈ యుగంలో. అందువల్ల నీవు విఖ్యాత పురుషుడవై, కాలస్వరూపుడవై, కాలాతీతుడవై, జగత్తుకు ఆత్మవై, చిచ్చక్తివై ఉన్నావు. ఈ చరాచరమైన బ్రహ్మాండాలన్నీ నీ పొట్టలో నిక్షిప్తం చేసుకున్నావు. విశ్వ ప్రపంచము నీలో ఉంది కాబట్టి ప్రపంచ జ్ఞానం తెలుసున్నది నీకింకెవరికి లేదన్నాడు. తన అరచేతిలో ఒక ఫలాన్ని పెట్టుకున్నాడు ఒకడు, ఈ పండు ఎటు కావాలంటే అటు తెప్పచ్చు, పెద్ద పండు కంటే చిన్నదైన ఉసిరికాయ పెట్టుకుంటే ఆ ఉసిరికాయను శుభ్రంగా తిప్పి ఎలా ఉందో పరిశీలించవచ్చు. ఈ జగత్తంతా కరతలామలకం, కరతలామలకం అంటే అది అర్థం, అమలకము అంటే ఉసిరికాయ, కరతలము అంటే అరచేయి. ఈ చేతిలో ఉండే ఉసిరికాయని ఎలా తిప్పచ్చో ఈ ప్రపంచాలన్నీ నువ్వు అంత తేలిక తిప్పుతావు, నీ చేతిలో ఉన్నాయి కనుక, అది కరతలామలకం అంటే. అటువంటి నీవు స్వచ్ఛంద శక్తితో సమస్త కర్మలకు సాక్షివై ఇప్పుడు నా ఇంట్లో కపిలుడు అనే పేరుతో పుట్టావు. నాకు మూడు రుణాలు తీరిపోయాయి. ఏమిటి రుణత్రయం అంటే, అంటే గురు రుణము, మాతృ రుణము, పితృ రుణము, ఈ మూడు రుణాలు తీరిపోయాయి. తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురు యొక్క రుణం తీర్చుకోవడం అంత కష్టం కాదు, అంత తేలిక కాదు, అది ఆశ్చర్యం. కష్టము కాదు, అలాగని తేలిక కాదు. ఎందుకని, నిత్యం భక్తి శ్రద్ధలతో సేవిస్తే అది కష్టమేం కాదు. అహంకరించి వాళ్ళని దూరం చేసుకుంటే మళ్ళీ వాళ్ళ సేవ పొందడం అంత తేలిక కాదు. ఈ మూడు రుణాలు కూడా నీ దర్శనం వల్ల నువ్వు నా కొడుకు అయి పుట్టడం వల్ల తీరిపోయాయి అన్నాడు. అంతే వ్రతాలు, యోగములు, సమాధి స్థితి, ఈ నియమములతో ఒకప్పుడు నేను నీ పాదాలు ఆశ్రయించాను. అప్పుడు నాకు ప్రత్యక్షమై నీ ఇంట పుత్రుడమై జన్మించి నీ శోకం తొలగిస్తానని, నీ భవనములలో నీకు సంబంధించిన భూములలో తిరుగుతానని అన్నావు. ఆ ప్రకారం తిరుగుతున్నావు. ఇప్పుడు నా మనస్సులో ఉండే ఈ సంసారంలో ఉన్నాను బాబోయే అనే దుఃఖం తొలగించి తొలగించి నన్ను ఆనంద సాగరంలో తేల్చు అని విన్నవించుకోగానే ఆ మునీశ్వరుని పలుకులు విన్నాడు కర్దముని పలుకులు వాసుదేవుడు. ప్రేమతో ఇలా అన్నట్ట, ఆయనకి ఎవరైనా ప్రేమే, భక్తుడు అభక్తుడు అనేది ఉండదు, అందరినీ సమానంగా చూసి ఆయన పరమభక్తుడైన అతన్ని వాత్సల్యంతో చూసి, నాయన నా చేత పూర్వంబునం ప్రతిశ్రుతమైన వచనముల్ తప్పక వరమునీంద్ర నీ ఇంత బుట్టితి నిర్హేతుక స్థితి భూరి దయాగుణంబున అవాప్త సకల కాముడ నేను సన్ముని వేషంబు ధరించుటల్ల నా కొరకు కాదు. నేను నీకింతకు పూర్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నా, అది నిలబెట్టుకుని నీ ఇంట పుట్టాను. ఏ కారణం లేకుండానే భక్తులను అనుగ్రహిస్తాను నేను. అటువంటిది నీకు మాట ఇచ్చిన తర్వాత నిలబెట్టుకుంటాను కదా, దయాగుణమే నా లక్షణం. నేను నా రూపము ఒక్కసారి దర్శనమిచ్చినటువంటి వాడు అవాప్త కాముడు, అంటే ఏ కోరికైనా తీర్చుకుంటాట, ఇంకందులో సందేహం లేదు. భగవంతునికి అర్పించినటువంటి పుష్పములు ఏవైతే ఉంటాయో అవి ఒకసారి రాలితే మళ్ళీ పెట్టకూడదు. ఆ రాలేయి అంటే మనల్ని అనుగ్రహించడానికి భగవంతుని ఇచ్చిన ప్రసాదం అన్నారు. ఆ పువ్వు శిరస్సులో ధరించాలట కళ్ళకు అద్దుకొని. రాలిన పువ్వు కేవలం మన కోసం ఇచ్చాడు ఆయన, అంతేగాని అమ్మవారు ఆవిడ ధరించలేక కాదనమాట. నేను సకల కాముడను సన్ముని వేషం ధరించాను. కపిల అవతారం అండి, మామూలు అవతారం కాదు, మునీశ్వరి అవతారం. కపిలుడు ఋషి, ఇవాళ ఋషి రూపంలో ఎందుకు అవతరించాను అంటే నా కొరకు కాదు, నా కోసం ఋషీశ్వర అవతారం ఎత్తలేదు. ఎవరి కోసం? మహాత్మకులైన మునులకు పరమాత్మ గురు సద్వివేకంబు నరసి చూపు తత్వబోధము కొరకును తల్పబడిన. మహాత్ములైన మునీశ్వరులు భక్తులు వీళ్ళని అనుగ్రహించడం కోసం ఈ ఋషి రూపం ధరించాను. ఈ ఋషి రూపంలో నీ భార్య నా తల్లి దేవహూతికి కొన్ని బోధలు చెయ్యాలి. ఆ బోధ అర్థమైనా అర్థమవ్వకపోయినా చెవిలో వేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కడిని మళ్ళీ పునర్జన్మ లేకుండా చేస్తాను. ఈ విధంగా భక్తులకు పునర్జన్మ లేకుండా నా బోధ వినిపించడానికి ఒక వంకగా నీ భార్యని దేవహూతిని చేసుకుని పుట్టాను నేను అన్నాడు. అంటే ఆయన కపిల జన్మ ఎత్తడం కేవలం మన కోసం ఎత్తాడు. ఆయన వరస పెట్టే ఈ కపిల సాంఖ్యయోగం అంటే కొంచెం గహనం తత్వం కదా, కథ అర్థమైనంత తేలిక కొన్ని కొన్ని చోట్ల అర్థం కాకపోవచ్చు. అయినా పొరపాటునైనా ఈ అక్షరాలు చెవిలో పెడితే చాలట, అటువంటి వాడు మహాతత్వవేత్త జ్ఞాని అవుతాడు. వద్దనుకున్న వాడికి వైకుంఠలోకం వస్తుందన్నారు. నిత్యం గోహత్య చేసే పాపాత్ముడు కూడా పొరపాటు నువ్వు చెవిలో వేసుకుంటే, పక్షులు తిని బతికే దుర్మార్గుడు కూడా ఇది చెవిలో వేసుకుని బతికితే ఒక్కసారి వాడు వైకుంఠానికి వికుంఠ నివాసానికి వెడతాడు నేను ప్రమాణము అని విష్ణువు చెప్పాడు. అటువంటి ఘట్టంలోకి ఈరోజు నుంచి అడుగు పెడుతున్నాం. మరి మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో చూసుకోండి. ఆ విషయమే చెప్పాడు ఆయన. నేను అవతరించే ఈ ఋషి రూపంలో ఎందుకు అవతరించాను అంటే, ఈ ఋషులను భక్తులను ఈ తత్వబోధ చేసి సాంఖ్యయోగం ఇచ్చి అనుగ్రహించడానికి పుట్టాను. విష్ణు రూపంలో సాంఖ్యయోగం తత్వం ఇవ్వడానికి వీల్లేదు, అప్పుడు అనుగ్రహించడమే. యోగాన్ని బోధించడానికి పుట్టాను నేను. తత్వబోధంబు కొరకు తాల్పబడిన అంచిత వ్యక్త మార్గమైనట్టి దేహమని తలంపు. ఈ నా శరీరం ఉన్నదే. ఏమి శరీరము అంటే తత్వబోధ చెయ్యడం కోసం ధరించినటువంటి పరమ పవిత్రమైన మహాయోగకారకమైన శరీరం అన్నమాట. ఇది కేవలం తత్వబోధ చేయడానికి పుట్టిన శరీరం అని గ్రహించు. ఇటువంటి ఈ కపిల రూపాన్ని మత్ పద ధ్యాన శక్తి ధీ పరాయణ మహిమంబు తేజరిల్లా. ఒక్కసారి కపిలుడి యొక్క రూపాన్ని కానీ, పాదాలను కానీ, శక్తిని కానీ ధ్యానం చేస్తే చాలు, వాడికి ఏమొస్తుందట? ధీపరాయణ మహిమంబు జ్ఞానం. ధీ అంటే బుద్ధి, గొప్ప బుద్ధి. ఈ బుద్ధి వల్ల వాడికి మహిమలు కలుగుతాయి. అటువంటి దానిని తేజరిల్ల చేయడానికి పుట్టిన పరమ పవిత్ర శరీరం ఇది. నిష్ఠతో, కృతయోగముతో సమస్త కర్మలను విడిచిపెట్టి సన్యాసం పుచ్చుకో. ఇప్పటి వరకు 100 ఏళ్ళు నీ భార్యతో విహరించవు చాలు, ఇక సకల కర్మల్ని విడిచిపెట్టి మోహముబాసి, మోహాన్ని విడిచిపెట్టి ఎంత ఉన్నా ఈ సంసారం ఇంతే అనుకో. వాడెవడో నాకు ఉపకారం చేస్తాడు, వీడెవడో అపకారం చేస్తాడు, వీడు నన్ను పాడు చేశాడు, వీడు బాగు చేశాడు అనుకోవడం శుద్ధదండుగా. ఈ మోహములన్నీ తీసవతలు బారి, దుర్మోహం అంటారు దీనిని, తీసేయి. భక్తిచే మోక్షమునకు భజయం పునను వికారరహితుడై. నన్ను భక్తితో మోక్షాన్ని కోరుకుని భజించు. చాలామంది అంటారు కోరికలు లేకుండా భగవంతుని ధ్యానం చేయమని, అది కూడా కుదరదు, అది అది చెట్ట చివరి స్థితి. కోరికలు పెట్టుకోమన్నాడు, అది ఉత్తమమైన కోరికలు పెట్టుకోవాలి. ఇతన్ని మోక్షమును కోరుకుని జపించన్నాడు, అది కూడా భగవంతుడు చెప్పిన మాటే. అంచేత అదే కోరికలు లేకుండా జపించాలని అంటే అది ఎక్కడ కుదురుతుంది? మన సంసారంలో ఉన్న కోరికలు లేకుండా ఏం చేస్తాం? అక్కడి నుంచి ఇక్కడికి రిక్షా ఎక్కి రావాలంటే, లేదా ఇంకేదైనా వాహనం మీద రావాలంటే వాడికి డబ్బులు ఇవ్వకుండా వచ్చేస్తాను, నిర్వికారంగా ఉండును ఆయన అన్నాను అనుకోండి, వాడు మళ్ళీ చావగొట్టేయడు. కాబట్టి వికారములు ఉండవలసిందే, కానీ వికారము సవికారం అయి ఉండాలి అన్నారు. అంచేత ఏదో ఒక కోరిక ఉండాలి, ఆ కోరిక కాస్త జాగ్రత్తగా పవిత్రంగా ఉండాలి. నిన్ను కానీ పరులను కానీ నాశనం చెయ్యని కోరిక అయి ఉండాలి. ఇప్పుడు నీకు ఆ కోరికలు లేవు, మహిమలు ఉన్నాయి గనక మోక్షము కోరుకుని నన్ను నీ మనస్సులో పెట్టుకుని ధ్యానం చెయ్యి. నన్ను పరమేశు పరంజ్యోతిని అనఘు అనంతు దేవదేవు సకల భూత నికాయ గుహాశయు ఆద్యుని అజున్ ఆద్యంత శూన్యుదురిత విదూరున్. నన్ను పరమేశ్వరుణ్ణిగా గుర్తించు. నన్ను మామూలు రూపం కాదు, పరం జ్యోతి స్వరూపాన్ని. నేను చిట్ట చివర ఒకనొక కటిక చీకటి ఉంటుంది మానవుల హృదయంలో, ఈ చీకటిలో వెలుతురుగా ప్రకాశిస్తాను, అందుకని పరంజ్యోతి స్వరూపుణ్ణి అంటారు నన్ను. ఈ లోకాలన్నీ దాటి వెళ్ళిపోతే ఆ చివర కూడా ఒక కటిక చీకటి ఉంటుందట. ఆ కటిక చీకటికి ఆవల జ్యోతిస్వరూపంలో ఉంటాను. అటువంటి పరంజ్యోతిస్వరూపుణ్ణి పుణ్యాత్ముణ్ణని గ్రహించు. అనంతుణ్ణి నేను, నాకు అంతం లేదు. దేవదేవుణ్ణి, సకల ప్రాణులలో ఉన్న ఇక్కడున్న ప్రతి జీవిలోనే ఉన్నాను. నేను లేకపోతే అసలు ఆ జీవి బతికొండడు. ప్రతి ప్రాణికి లోపల హృదయం అని ఒక ఆకాశం ఉన్నదట. ఈ హృదయాన్ని దహర ఆకాశము అంటారు. దహరము అంటే ఆ హృదయం అన్నమాట. ఈ హృదయం అనే ఒక గుహ అయితే ఇందులో ఉంటట్ట ఆయన, ఇందులో బంధించబడి ఉంటట్ట. ఉందని తెలుసుకుంటున్నారు కొందరు, తెలుసుకోలేకపోతే అజ్ఞాని, తెలిస్తే విజ్ఞాని. అటువంటి నన్ను పుట్టుక లేనివాణ్ణి, పాపాలు తొలగించేవాణ్ణి, ఆద్యంత శూన్యుణ్ణి, పాపాలు భస్మం చేసేవాణ్ణి స్థిరంగా ఆ హృదయంలో పెట్టుకో. ఒక్కనాడు కూడా ఏమరిపోటును నన్ను విడిచిపెట్టకు. సుస్థిరంగా ఉండాలి అంటే జపం మొదలు పెట్టాక ఇంకా ఈ ప్రపంచం వచ్చి నీ మీద పడిన దాన్ని పట్టించుకో. ఇంద్రియం బుల్ల నిరసించి, ఇక ఇంద్రియములను విడిచిపెట్టి వాటి యొక్క అర్థాల తోలికి పోకు. మనోంబకమున నిరిగనుమనగా, ఈ మనస్సులో ఒక నేత్రం ఉన్నది, మనోనేత్రం అంటారు. ఆ జ్ఞాన నేత్రంతో నన్ను దర్శించు. కళ్ళు మూసుకుంటే జ్ఞాన నేత్రం వికసింపబడుతుంది నిష్ఠగా. ఆ జ్ఞాన నేత్రంలో నా రూపదర్శనం తత్వదర్శనం అవుతుంది. అప్పుడేమవుతుంది, తనరిన మోక్షము నుండెదవని పలికిన. అప్పుడు నీకు ఎప్పుడైతే బయట దృష్టి పోయిందో, స్థిరంగా నీ మనస్సులో నన్నే పెట్టుకున్నావో, నీ జ్ఞాన నేత్రం వికసింపబడి నన్ను దర్శనం చేసుకుంటావు, నీకు మోక్షం కలుగుతుంది అని కర్దముడు చెప్పగానే ఆ మునీశ్వరుడికి పదే పదే కొడుకే కానీ భగవంతుడు కదా దండం పెట్టేట, అది రహస్యం. మనం కూడా వయస్సును చూసి ఒక్కోసారి భ్రమ పడతాం, ఏమో ఏ పుట్టలో ఏ పామున్నదో అనమాట. ఆయన జ్ఞాని కనుక కనిపెట్టి దండం పదే పదే పెట్టి వల్లగుని వందనములు ఘనముగా అతిభక్తి చేసి కౌతుకమలరన్ వందనములు చేశాడు. మహాభక్తితో పదే పదే కుతూహలంతో దండం పెట్టాడు. హిమాలయ పర్వత ప్రాంగణంలో మునీశ్వరులుండే ఒకనొక వనానికి వెళ్ళాడు. మౌన వ్రతం పూనాడు. అసలు జపం తపం చేసేవాడికి మౌన వ్రతం అవసరం. ఏదో ఒక రోజున ప్రతివాడు వారానికోసారి మౌన వ్రతం పుచ్చుకోవాలి. ఆ రోజు బయటికి తిరగకుండా ఒక్కరోజు నెలకో ఏడాదికో అలా ఒక నియమం పెట్టుకుని చెయ్యాలి. అది చాలా ఉత్తమం. అటువంటి వ్రతాన్ని శాశ్వతంగా పెట్టుకున్నాడు ఆయనకి. ఇంక వేరే పనులు లేవు కనుక. మనం పెట్టుకుంటే ఇబ్బంది. స్కూల్లో పాఠం చెప్పేవాడు మౌన వ్రతంతో ఉంటా పెర్మనెంట్గా అంటే ఇంటికి వెళ్ళి సక్సగా కూర్చో రిటైర్ అయిపో అంటారు. కాబట్టి కొన్ని నియమాలు కొందరికి చెప్పారు, గృహస్థులకు అప్పుడప్పుడు చెప్పారు. రెండు నియమాలు చెప్పారు. ఆ జీవితంలో ఏదో ఒక రోజు పెట్టుకొని వీలున్న రోజున ఏడాదికో నెలకో వారానికో కుదిరినప్పుడు ఆ రోజు బయటికి తిరగకుండా మౌన వ్రతంతో ఉండి కాలక్షేపం చేయాలి. మాట్లాడకుండా జపం చేయాలి. చాలా కష్టం మాట్లాడకుండా ఉండడం. ఎంత కష్టమో. ఒక ఆవిడ అంది, ఆత్మహత్య చేసుకోమండం తేలికండి, నాకు మాట్లాడటం కుదరకుండా ఎలా ఉంటుంది. మౌన వ్రతం చేద్దాం అనుకున్న రోజు ఎక్కువ మాట్లాడబుద్ధి వస్తుంది ఆవిడకి, అందువల్ల ఇబ్బంది. ఇంకొక ఆవిడకి తిరిగే అలవాటు, పొద్దున్నది సాయంకాలం దాకా ఈ ప్రపంచం అంతా చక్కగా తిరిగి రావాలి. అటువంటి వాళ్ళని ఇంటూ కూర్చోండి అంటే వాళ్ళకి ఆ పూట ఎంత బాధ, అంతకంటే తుపాకీ గుండు పెట్టి బయలు చేస్తే సుఖం వాళ్ళకి. కాబట్టి ఇది కష్టమే, కానీ అయినా నియమం పెట్టుకోమన్నాడు. నేను చెప్పలా, భగవంతుడు చెప్పాడు. అది నియమాన్ని ఈయన అన్ని తీరినవాడు కనుక శాశ్వతంగా పెట్టుకుని మౌనమున నిస్సంగుండును ఎవరితో స్నేహం మానేశాడు. ఎవరితోటి పట్టించుకోలేదు. ప్రపంచంలో స్నేహం ఉండకూడదు, స్నేహం ఉంటే ప్రమాదం మళ్ళీ. అందుకని విడిచిపెట్టేశాడు. వహ్ని రహితుడు అనికేతనుడును ఆత్మైక శరణ తత్పరుడగుచున్. ఎప్పుడైతే సాంగత్యం లేదో ఇంకా అగ్నిహోత్రాలు యజ్ఞాలు మామూలు పూజలు కూడా విడిచిపెట్టేశాడు. హృదయంలోనే పూజ. ఒక స్థితి దాటాక ఇక పటాలు పెట్టక్కర్లా పూజలు చేయక్కర్లా. ఆ స్థితి వచ్చేదాకా మాత్రం ఉండాలి. ఈయనకి ఆ స్థితి ఎప్పుడో వచ్చింది కనుక మనస్సులోనే భగవంతుడు. సమస్తం మానసిక పూజలే, బాహ్య పూజలు లేవు. ఆ లోపలే చేస్తూ అనికేతన, ఇది చాలా గొప్ప విషయం గుర్తుపెట్టుకోవాలి. నికేతనము అంటే ఇల్లు. మనం ఒకసారి ఒక ఇల్లు కొనుక్కున్నామంటే అది అమ్మేసేదాకా మళ్ళీ ఆ ఇంట్లోనే ఉంటాం, లేదా కొంతమంది పోయేదాకా ఇంట్లో ఉంటారు. కానీ యోగి అయిన వాడు ఒకే ఇంట్లో పెర్మనెంట్గా ఉండడట. ఒక ఆశ్రమం ఉండదు వాళ్ళకి. అనికేతనుడు అంటే స్థిరమైన నివాసం లేనివాడు. ఈయన ఈ చెట్టు కింద ఉంటే మర్నాడు ఇంకో చోటుకు పోయేవాడు. ఎందుకంటే ఈ చెట్టు నాదేమో అనే భ్రమ కలుగుతుంది, లేనిపోయింది. నాలుగు రోజులు ఇక్కడ కూర్చుంటే ఈ సీట్ నాదే, మరో రోజు ఎవరో కూర్చోకూడదని అనిపించవచ్చు. ఇదో పెద్ద భ్రమ. అంచేత అనికేతనుడు యోగి అవ్వాలి. సుఖ మహర్షి ఎక్కడా ఒక్క క్షణం ఉండేవాడు కదట. ఎవరింటికైనా వెడితే ఆవు పాలు పెతకడానికి ఎంత సమయం పడుతుందో అంతసేపు ఉంటాడట. గోదోహన మాత్ర కాలము అన్నారు ఆయన్ని. ఆవు పాలు పితుకుటకు ఎంత సమయం పడుతుందో అంత సమయం దాటి ఉండేవాడు కాదు. ఉంటే ఆ ప్రదేశం మీద వ్యామోహం కలుగుతుంది గనుక. అటువంటి వాడు కేవలం ఆ భగవంతుని లీలలు చెప్పడానికి మాత్రమే 7 రోజుల పాటు పరీక్షిత దగ్గర ఉన్నాడు. ఇంకెక్కడ ఉండడు. ఆయనకు ఇంకో నియమం కూడా ఉండేదట. అదేంటంటే ఎవరైనా సందేహం అడిగితే ఆ సందేహం తీరిస్తే కానీ వెళ్ళడు. అందుకని పరీక్షిత ఆయన ఎప్పటికప్పుడు సందేహాలు అడుగుతూ ఇంట్లో అట్టే పెట్టేశాడు 7 రోజుల పాటు. అంచేత ఈయన కూడా అనికేతనుడు ఏ ఇంటా కాసేపు ఉండేవాడు కాదు. అలా 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 అలాగా చెట్ల కింద నుంచి దాటిపోతూ రోజు స్థిర నివాసం లేకుండా జపం చేశాడు. ఆత్మధ్యానం చేసేట. ఆత్మే పరమాత్మ స్వరూపం కనుక తనను తానే ధ్యానం చేసేట. సోహం సోహం అనుకున్నాడు, వాడే నేననుకున్నాడు. ఆ పరబ్రహ్మ మీద చిత్తం నిలిపాడు. అహంకారం విడిచిపెట్టాడు. అంటే అహంకారం అంటే నేను చేస్తున్నాను అనుకోవడం, అహంకారం అది విడిచిపెట్టేశాడు. అది విడవడం చాలా కష్టం కదా. నేను కాబట్టి పని చేస్తున్నానని ప్రతి ఒక్కడు అనుకుంటాడు. నేనండి ఆయనకి ఎంత ఉపకారం చేశానండి, వాడి కృతజ్ఞత లేదండి అంటాడు ఒక ఆయన నా దగ్గరికి వచ్చి వీడెవడు చేయడానికి. అయితే అలా అనుకోకపోతే ఈ మానవుడు పని చేయలేడు. అనుకుంటూ అందులోంచి బయటికి రావడం అనేది జీవుని యొక్క లక్షణం. కానీ ఈయన మహాయోగి గనక అది విడిచిపెట్టేశాడు. మమత్వం పునరసించి ఇది నాది, ఈ పండు నాది, గ్లాసు నాది, కుర్చీ నాది, మైక్ నాది అని అనుకుంటాం. మైక్ నాది అనుకుంటే ఇప్పుడు శ్రీనివాస నా మీద దెబ్బలాడు వస్తాడు. ఆయన అనుకోవాలి కాసేపు. కాబట్టి ఏదో ఒక వస్తువు నాదనుకోకపోతే ఆ పని చేయలేం. అటువంటి మమకారమును కూడా విడిచిపెట్టేశాట ఆయన. దయాగుణంతో సకల ప్రాణులలోనూ సమానత్వంతో ఉన్నట్ట. అన్ని ప్రాణుల్ని చూసినా ఆయనకి భగవంతుడే కనపడ్డాడు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఈ భేదం లేదు. ఎవరు కనపడినా వాడు వాసుదేవుడే. ఇలా సమానంతో ఉండి శాంతి బుద్ధి పెరిగి సంసారంలోంచి ఎవడు బయటికి రాలేడు. అటువంటి సంసారంలోంచి బయటకు వచ్చేసి నిఖిల ప్రపంచంబును వాసుదేవమయంబుగా తలంపుతూ సమస్త ప్రపంచము వాసుదేవుడు అనుకున్నట్టయన. ఈ సృష్టిలో ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి, ప్రతి పదార్థము వాసుదేవుడు అనుకున్నాడు. మహాభక్తి పరాకాష్ఠకి వెళ్ళిపోయాడు. చివరికి ఆయన ఉన్న లోకానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా కర్దముడు అడవికి వెళ్ళి మోక్షం పొందాడు. ఆయన అడవికి వెళ్ళిన వెంటనే కపిలుడు ఇల్లు విడిచిపెట్టేసి బిందు సరోవరానికి వెళ్ళిపోయాట. అక్కడ ఒక ఆశ్రమం నిర్మించుకుని ఉన్నట్ట. అప్పుడు దేవహూతి తత్వ మార్గాన్ని పొందాలనుకున్నది. కుమారుడే తత్వజ్ఞానం చేస్తాడని తన భర్త చెప్పాడు. ఈ కొడుకు పుట్టిన తర్వాత తన భర్త వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడో తపస్సు పోయాడు. ఆయన మోక్షం ఆయన వెతుక్కున్నాడు. ఇక నేను ఏమిటి, నా బతుకు ఏమిటి అనుకున్నది. అనుకుని బ్రహ్మ మాటలు కూడా గుర్తుపెట్టుకుని బ్రహ్మదేవుడు కూడా పుట్టగానే వచ్చి ప్రత్యక్షంగా చెప్పాడు కదా నీ కుమారుడే నీకు తత్వజ్ఞానం బోధిస్తాడని, అవి కూడా గుర్తుకొచ్చి వెంటనే కుమారుడి దగ్గరికి వెళ్ళిందిట, ఆ బిందు సరస్సు దగ్గరికి. మహానుభావ, కొడుకువి దండం పెట్టవచ్చో పెట్టకూడదో, కానీ మహాభావుడివి విష్ణువు అని తెలుసు నాకు. అంచేత సుతభ్రమ భగవంతుడు అనేటటువంటి జ్ఞానము, ఈ రెంటికి మధ్యలో మనసు నలుగుతుందట. వీడు కొడుకేమో అనే భ్రమ, భగవంతుడనే జ్ఞానము, ఈ రెండు సంఘర్షణ. అటువంటి దానికి మధ్యలో నలుగుతూ నీ దగ్గరకు వచ్చా. అసదింద్రియ కర్షణమున్న వసమరి నిర్విన్ననగుచు వనరెడి నాకు ఈ అసదృశ మోహతమో వినిరసనం బనగాత్మ ఏ వెరవున ఘటించు. ఈ ఇంద్రియములు తమలో తాము ఘర్షణ చేసుకుంటున్నాయి. అంటే ఇది పొందుదాం అనుకుంటుంది ఒక వస్తువు, మరొక ఇంద్రియం వద్దురా అంటుంది. ఈ సుఖాలే బాగుంటాయనిపిస్తున్నాయి కొన్ని ఇంద్రియాలు, వద్దొద్దు ఆ సుఖాల జోలికి వెళితే భ్రష్టుడు అవుతావురా అని జీవుణ్ణి ఆ ఇంద్రియాల మీద ఉండే జ్ఞానార్థాలు నొక్కుతున్నాయి. అంటే లోపల అంత సంఘర్షణ. ఆ ఇంద్రియ సంఘర్షణలో జ్ఞానం కోల్పోయి ఏమైపోతామో తెలియకుండా ఉన్నది. సంసార భ్రమ నన్ను పట్టి పీడిస్తున్నది. అటువంటి నాకు సాటి లేని అతి భయంకరమైన ఈ మోహం అనే చీకటిలోంచి ఎలా బయటికి రాగలుగుతాను? కటిక చీకటిలోంచి బయటికి రావడానికి వెలుతురు కావాలి. ఈ మోహము, అజ్ఞానం అనే చీకటిలోంచి నేను బయటికి రావాలంటే ఏమి చెయ్యాలి? పటు ఘన నిరంతర తమః పటల పరివృత జగత్ ప్రపంచమునకు ఎక్కటి లోచనమై మహితోత్కట రుచి వెలుగుదు భానుకైవడి అనగా. ఆకాశములో నల్లని మేఘములు ఆవరిస్తే ఎక్కడ ఇంత సూది మన మోపి, ఎంత రంధ్రం కూడా లేనంత కటిక చీకటి ఆవరింపబడుతుంది జగత్తంతా. అటువంటి కటిక చీకటికి సూర్యకాంతి వంటి వాడివి నువ్వు. ఆ సూర్యుడు ఉదయించగానే ఇంత భ్రమ, ఇంత చీకటి చటుక్కుని పోతుంది. మళ్ళీ చీకటి మేఘాలు ఆవరించగానే సూర్యుడు మాయమైపోతూ ఉంటాడు. కానీ మేఘములు సూర్యుడిని శాశ్వతంగా చేయలేవు. సూర్యుడు ఉండే కాలమే ఎక్కువ, మేఘములు ఉండే కాలం తక్కువ. చీకటి ఉండే కాలం తక్కువ, జ్ఞానం ఉండే కాలం ఎక్కువ. అయినప్పటికీ అజ్ఞానం ఏమనుకుంటాడంటే ఎప్పుడు చూసినా మేఘం కప్పినట్టే అనిపిస్తుంది. నేను అజ్ఞానమనే మేఘముల చేత ఆవరించబడి జ్ఞానమనే సూర్యుడు లోపల కప్పబడి ఉన్న ఒకనొక జీవాత్మను, నన్ను ఎలా బయటికి తీసుకొస్తావో, నా భయంకరమైన మోహం, నా తమస్సు ఇవి తొలగించాలంటే ఇంకెవరు అంజులు, నీవు కాక. నిరవద్య నిరంజన నిర్వికార సంసార లతాల విత్ర బుధ సత్తమ సర్వశరణ్య ధర్మ విస్తారక సర్వలోక సుఖదాయక నిత్య విభూతిదాయక. నీవు ఆ అంతం లేనివాడివి, నిరంజనుడవు, ఏ వికారము లేనివాడివి, ఈ సంసారమనే తీగలు కత్తిరించే కొడవలివి, పరమ పండితోత్తముడవు, సమస్త ప్రాణులకు శరణును అభయాన్ని ఇచ్చేవాడివి, ధర్మాన్ని లోకంలో అభివృద్ధి చేసేవాడివి, సమస్త లోకాలకి శుభమిచ్చేవాడికి నిత్య విభూతిదాయకుడు. విభూతి అంటే ఐశ్వర్యం, నిత్యము ఐశ్వర్యం ఇచ్చేవాడివి. అటువంటి నిన్ను శరణు కోరుతున్నాను, ఓ తపోనిధి నన్ను కాపాడు అని దేవహూతి వినయంగా తనను సన్నుతించి వేడుకోగా కురపతో కపిలుడు అనురాగంతో సజ్జనులకు ఇచ్చే అపవర్గం మోక్షమివ్వాలి తల్లికి అనుకున్నాడు. అందుకని ఆ తల్లిని ఒక వంక పెట్టుకుని లోకానికి సాధనావాక్యాలు చెప్పేట, గొప్ప సాధనని వివరాన్ని చెప్పేట, జ్ఞానాన్ని. ఏమని, పరమశాంతుడై మందస్మిత ముఖంతో లలితమైనటువంటి పదాలతో ఆ తల్లితో ఇలా అన్నాడు. విను జీవుని చిత్తము తా ఘనభవ బంధాపవర్గ కారణమది ఏచిన త్రిగుణాసక్తం బై నను సంస్కృతి బంధత కారణం బగుమరియు. అమ్మా, భవబంధాల్లోకి వెడుతుందో అంటే ఈ సంసారంలోకి ప్రవేశించిన తర్వాత ఇక్కడుండే వస్తువుల మీద వ్యామోహం కలుగుతుందో, ఆ వ్యామోహం వాడిని విడిచిపెట్టకుండా పట్టేసుకుంటుంది. ఇది ఎటువంటిదట, ఒక్కసారి వ్యామోహం కలిగితే ఇంక వాడిని విడిచిపెట్టదు అంత తేలిక. మనిషి యొక్క మనస్సును అలా పట్టిపాలార్చే అతి భయంకరమైన లక్షణం ఈ సంసారానికి ఉన్నది. అట్టే జ్ఞానం కలిగినట్టే కలిగి మళ్ళీ వాళ్ళు లాగి వస్తుంది అందులోకి. బురదలో పొరలాడే పంది ఆ బురదే స్వర్గం అనుకుంటుంది, అందులోంచి బయటకు వస్తే దానికి సుఖం ఉండదు. అలాగే ఈ సంసారంలో పడిన జీవి కూడా ఈ బంధాలు ఈ సుఖాలు ఇవన్నీ శాశ్వతం అనుకుంటాడు. అందులో పడి త్రిగుణాసక్తమై సత్వము రజస్సు తమస్సు అనే మూడు గుణముల యందు ఆసక్తమై ఉన్న కారణం చేత ఈ సంస్కృతి అంటే బంధం ఏర్పడింది, సంసార బంధం ఏర్పడింది. ఇదే హృదయం నారాయణాసక్తమైతే మోక్ష కారణం అవుతుంది. కాకపోతే వస్తువుల మీద వ్యామోహం చెందినట్టుగా నారాయణుని మీద ఆసక్తి అవ్వడం కొంచెం కష్టం, అదే సాధన అంటారు అని ఇలా అన్నట్టు. అమ్మా, చిత్తం అహంకార మమకార రూపాభిమాన జాతంబులగు కామలోపాది కలుషవ్రాతంబుల చేత ఎప్పుడు విముక్తంబై పరిశుద్ధంబగు అప్పుడు సుఖ దుఃఖ వివర్జితంబున ఏకరూపంబునై ప్రకృతి కంటే పరుండును పరమ పురుషుండును నిర్భేద్యుండును స్వయం జ్యోతియు సూక్ష్మస్వరూపుండును ఇతర వస్తంతరా పరిచ్ఛిన్నుండును ఉదాసీనుండునైన పరమాత్మనింబడగాంచి. హృదయం ఉన్నది ప్రతివాడికి. ఈ హృదయం అహంకారము మమకారము రూపము అభిమానము అనే వాటితో కలిసి ఉంటుందట. నేను గొప్పవాణ్ణి, ఏం చేసినా నేనే గొప్పవాణ్ణి అని ప్రతిజీవి అనుకుంటాడు. ఇది మొదటి లక్షణం. ఏ వస్తువు చూసినా ఇది నాది కావాలి లేక అయితే నాది అని అనిపిస్తుంది. ఈ నాది అనిపించడం మమకారం. ఇక మూడవది రూపం. సౌందర్యం ఉంటే మహాగర్వం, లేకపోయినా ఉన్నదాన్నే చక్కగా అందంగా తయారు చేసుకోవాలనే కోరిక, రూపం అన్నమాట. నాలుగవది అభిమానం. ఎవడైనా ఏదన్నా అంటే పౌరుషం, నన్ను పెళ్లికి పిలవలేదు వాడని కోపం, లేదే నేను అక్కడికి వెడితే నన్ను గౌరవించలేదని, వాడేదో అన్నాడని, ఇంకోటేదో చేశాడని, ఇదంతా అభిమానం అన్నమాట. ఈ నాలుగు లక్షణముల వల్ల ఏం పుడతాయట గుర్తుపెట్టుకోవాల్సింది. అహంకారం వల్ల, మమకారం వల్ల, రూపం వల్ల, అభిమానం వల్ల, కామము లోభము అనే రెండు లక్షణాలు పుడతాయట. రూపం వల్ల, అభిమానం వల్ల పుట్టేదేమో కామం, అహంకార మమకారాల వల్ల పుట్టేది లోభం. ఈ రెండు మహాకలుషములు. ఈ రెండే మిగతా శత్రువులన్నిటినీ మన శరీరంలోకి లాక్కొస్తున్నాయట. ఒకటి కోరిక, రెండవది ఆ వస్తు వ్యామోహం. ఈ రెండే, ఈ రెండింటిలోంచి ఎప్పుడైతే హృదయం బయటకు వస్తుందో, అంటే పరిశుద్ధమవుతుందో మనస్సు, అప్పుడు కనిపిస్తాట భగవంతుడు. ఆ భగవంతుని రూపం ఎటువంటిది అంటే సుఖ దుఃఖాలను రెండింటినీ తొలగిస్తుంది. సుఖములే దుఃఖము లేదు, నిర్వికార స్థితి, ఒకే రూపం. ఈ ప్రకృతి కంటే దూరం, అదే పరపురుషోత్తముడైన వాడి రూపం. ఆ రూపం నిర్భేద్యమట, దాన్ని ఎవడూ నాశనం చేయలేడు. తనంత తానే వెలుగుతుంది ఆ రూపం. సూక్ష్మాతి సూక్ష్మం, ఇతరమైన ఏ వస్తువులలోనూ లేనంత గొప్పతనం ఉన్నది ఆ రూపానికి. ఉదాసీనుడట ఆ పరమాత్ముడు. ఆ పరమాత్ముడి రూపం ఉదాసీనత అంటే, ఇప్పుడు మనం ఒక వస్తువును చూశాక ఇది అవు మంచా చెడా కాదా నాదా వద్దా ఇవన్నీ చర్చించకుండా ఉండలేము. ఓ బత్తాకాయ ఉంది, ఇష్టం లేదంటాం, లేదా ఆ రసం తాగాలనుకుంటున్నాం. కానీ పరమాత్ముడికి అసలు దాన్ని చూస్తే ఏ రకమైన లక్షణం కలగదు, అది ఉదాసీనత. ఒక్క వస్తువు కాదు, ఏ వస్తువులోనూ కూడా ఆ వ్యక్తికి దాని మీద లక్షణం ఉండదట, ఆసక్తి ఉండదు, అది ఉదాసీనత. అది పరమాత్ముని లక్షణం. ఆ పరమాత్ముని పొందడానికి కామలోభాలు విడిచిపెట్టాలి. కామలోభాలు విడిచిపెట్టాలంటే హృదయంలో అహంకారం, మమకారం, రూపం, అభిమానం ఈ నాలుగు ఉండకూడదు. అప్పుడు ఆ పరమ తేజస్వరూపుడైన పరమాత్ముని యొక్క ప్రపంచాన్ని దగ్గరికి వెడతాం. జ్ఞానం, వైరాగ్యం, భక్తి, ఈ మూడింటితోటి ఆ భగవంతుని పొందొచ్చునట. నాకు ఆ భగవంతుడే సమస్తం, ఆయన నామమే జపిస్తా, ఆయన యొక్క రూపమే నాకు తిండి, నేను వండిన ప్రతి పదార్థం ఆయనదే అని ఏదైనా ఆయన అర్పించడం భక్తి. అసలు భగవంతుడు చరాచర జగత్తంతా నిండి ఉన్నాడు కాబట్టి నాకు ఏ వస్తువు మీద వ్యామోహం లేదు అని విరాగభావంతో, ఏ వస్తువు మీద ప్రేమ ఆసక్తి లేకపోవడం వైరాగ్యం. అసలు ఈ చరాచరంలో భగవంతుడు కానిదే ఉన్నది అనే జ్ఞానం కలగడమే జ్ఞానయోగం అంటే. ఈ మూడింటి చేత యోగులు ఏం చేస్తారంటే ఆ పరమాత్ముని పొందడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి నారాయణుని మీద ఎక్కువ తేలిగ్గా పొందే మార్గం భక్తిభావం అట. అన్నిటిలోకి భక్తి తేలిక. ఈ భక్తిభావం కనుక పుడితే ఇక ఇతర మార్గములు దానికి సారికావు. ఎందుకంటే యోగము జ్ఞానము అంత తేలిగ్గా కలగవు, కానీ భక్తి తేలిగ్గా కుదురుతుంది. ఈ భక్తి వల్ల భగవంతుడికి అర్పిస్తాడు తాను ఏ పని చేసినా మానవుడు. విద్వాంసులు ఏం చేస్తారంటే సంగం బింద్రియార్థాద్యసద్విషయంబుగు నలరింపబడిన జీవనుకు నశిథిలంబుగు బంధంబునకు కారణంబుగును. సంగము అంటే స్నేహమే, ఇతరులతో స్నేహం వల్లనే ఇంద్రియముల మీద వ్యామోహం కలుగుతుంది. దీనివల్ల బంధం ఏర్పడుతుంది, ఆ బంధం నుంచి బయటికి రాలేడు. ఒకసారి ఒక వ్యక్తితో బంధం ఏర్పడితే అంత తేలిక అందులోంచి బయటికి రాలేము. ఏగ ఏ విధంగా అయితే వలలో ఇరుక్కుంటే బయటికి రాలేదో, బంధంలో ఇరుక్కున్న మానవుడు బయటికి రాలేడు. అందుకని విద్వాంసులు సాధ్యమైనంత వరకు సంగమునకు దూరంగా ఉంటారు. సంగం విడిచిపెట్టడం కష్టమైతే ఏం చేయాలట? సంగము విడువగవలయును సంగము విడువంగకడున శక్తమైన చేయంగవలయు సత్సంగము సంగరుజకు ఔషధం భుసద్భజనమిలం. సాధ్యమైనంత వరకు పూసుకు రాసుకోవడం, స్నేహం విడిచిపెట్టమన్నాడు. కానీ సాంగత్యం విడిచిపెట్టడం చాలా కష్టం కదా. సాయంకాలం కానీ నిన్న ఏం సినిమాకి వెళ్ళావు అని అడగబుద్ధి వస్తుంది మనకి. అంచేత సాంగత్యం విడిచిపెట్టడం కష్టం గనక ఏం చేయాలట? చేయంగవలయు సత్సంగము జ్ఞానులతో స్నేహం చేయాలి. అప్పుడు ఈ రకమైన సంభాషణలు వస్తాయి. సాంగత్యమనే రోగానికి మందు మహాత్ములతో స్నేహం అన్నారు. మహాత్ములతో శరీర మానసిక కర్మ బంధములు ఏమున్నా నష్టం లేదట, అవి ఏదో రకంగా వండి మళ్ళీ ఉద్ధరిస్తాయట. అందువల్ల అది చెయ్యాలి. ఆ సాధుజనులతో స్నేహం చేస్తే ఏం చేస్తారు, ఈ సంసారం అనే బంధంలో ముందు తీసుకెళ్ళి అక్కడి నుంచి బంధం నుంచి బంధం విముక్తులు చేస్తారట. ముందు బంధంలోకే తీసుకెడతాడు జ్ఞాని. ఇదేంట్రా జీవికి మామూలు బంధం చెబుతున్నాడు అనుకుంటారు, ఎక్కడ ఎందులో ఉన్నాడో అక్కడి నుంచి మొదలు పెట్టాలన్నారట. అందువల్ల బంధంలో ఉండే వ్యక్తులకు బంధం గురించి చెప్పి అక్కడి నుంచి బంధానికి దూరంగా తీసుకువెళ్ళటమే జ్ఞానయోగం. అటువంటి జ్ఞానానికి సాధువులు తీసుకెడతారు. అలాంటి దానికి మోక్షద్వారము అని పేరు. అటువంటి మోక్షద్వారానికి వెళ్ళేవాడు సమస్త ప్రాణులు భగవంతుడే, సమస్త జీవులలో భగవంతుడున్నాడు కనుక ఏ ఒక్కరిని అనవసరముగా తిట్టరాదు, ఏ ఒక్కరిని దూషించరాదు అనుకోవాలి. ఈ భక్తులు ఏం చేస్తారంటే పరమ శాంతమూర్తులై నా రూపాన్ని తలుచుకుంటారు. నా రూపం ఎటువంటిది, కరుణాస్వరూపం. నేను కర్మలు విడిచిపెడతాను, భక్తులను అనుగ్రహించడానికి అనేక అవతారాలు ఎత్తుతూ ఉంటాను, అనేక రకాలైన లీలలు చేస్తాను. ఒక్కొక్కప్పుడు శంఖ చక్ర గదాపద్మాదులతో, ఒక్కొక్కప్పుడు గరుడ వాహనుడనై, ఒక్కొక్కప్పుడు అసలు ఏ వాహనం లేకుండా, ఒక్కొక్కప్పుడు మానవుల రూపాలలో దర్శనమిస్తూ ఉంటా. ఇలాంటి నా యొక్క రూపము, కథ, నామము ఈ ప్రసంగానికి తీసుకొస్తారు అస్తమాటు భక్తులు. దీనివల్ల ఏమిటండి, భగవంతుని యొక్క కథలు వినడం, భగవంతుని యొక్క రూపధ్యానం చేయడం, భగవంతునికి సంబంధించినటువంటి ప్రసంగం చేయడం వల్ల క్రమంబుల కైవల్య మార్గదం బులుగు శ్రద్ధా భక్తులుదయించు. రోజు ఆయన గుణాలు వినడం వల్ల, ఆయన కథలు వినడం వల్ల, విన్నదే మళ్ళీ వినాలట, మళ్ళీ మళ్ళీ ఎప్పటికప్పుడు ఆయన నామం చేయాలట. ఏమిటి చేస్తే కొంతకాలానికి ఆ భగవంతుని మీద శ్రద్ధ భక్తి పుడతాయట. అందుకని రోజు భగవన్ నామం చేయాలి. మామూలు వాడితో రోజు కథాశ్రవణం చేసి వాడి మాటలు విన్నాం అనుకోండి, వాడి మీద కొంతకాలానికి ద్వేషం పుడుతుంది. మామూలు మానవులతో స్నేహం పెరిగితే కొంతకాలానికి స్నేహం విఘటించి విరక్తి కలుగుతుంది. ఎంచేత, మామూలు వాళ్ళం కనుక ఇందులో మజా ఉండదు. కానీ భగవంతుని కథాశ్రవణం చేస్తూ ఉంటే, భగవంతుని గుణాలు గానం చేస్తూ ఉంటే రాను రాను శ్రద్ధాభక్తులు పుడతాయి ఆయన మీద. అప్పుడు ఆ పుట్టడం వల్ల ఏం చేసినా ఆయనకు అర్పిస్తాడు కొంతకాలానికి. ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా ఆ భగవంతుని చేత కల్పించబడినది ఈ సృష్టి అనే జ్ఞానం కలుగుతుంది కొంతకాలానికి. తద్భక్తి వల్ల ఇంద్రియ సుఖముల మీద క్రమేపీ ఆసక్తి నశిస్తుంది. అప్పుడు ఐహికాముష్మికాలు పొందాలనుకుంటాడు, యోగ మార్గం మీదకి వెడతాడు. యోగి ప్రకృతి గుణాలను సేవిస్తాడు, అంటే తన స్వతసిద్ధమైన లక్షణం ఏమిటో తను తెలుసుకుంటాడు. యోగి తన లక్షణం ఏమిటో తనకి తెలిసిపోతే ప్రతివాడికి తనలో కోపం ఉందా మంచి ఉన్నదా ఏం చేయగలడనేది వాడికి తెలిసిపోతుందిగా. అలా తెలుసుకున్నప్పుడు వాడు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోగలుగుతాడు. తద్వారా వైరాగ్య గుణం పెరుగుతుంది. వైరాగ్యం పెరిగితే జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం పెరిగితే భక్తి యోగం మరింత పెరుగుతుంది. తద్వారా పరమాత్మస్వరూపుడనైన నన్ను పొందుతాడు అని కపిలుడు దేవహూతికి చెప్పగానే ఆవిడ అన్నదట, నాయన ఏ భక్తి భవద్గుణపరమై భవ పాప ప్రణాశమై ముక్తి శ్రీలాభము రయమున్న చేయును ఆ భక్తి విధంపు తెలియనా. ఏ భక్తి నీ గుణములను మాకు కలగజేస్తుంది, సంసారంలో ప్రవేశించిన వాడు చేసే పాపములను నాశనం చేసే భక్తి మార్గం ఏమిటి, ఏ రకమైన భక్తి వల్ల ముక్తి పొందొచ్చు, లాభం పొందించే గొప్ప భక్తి గురించి నాకు చెప్పు, నీ యోగం ఏమిటి, ఆ యోగములో ఏ అంగాలుంటాయి, ఆ తత్వబోధం మందబుద్ధిని కదా అంత తేలిగ్గా చెబితే అర్థం కాదు కదా, తేలిగ్గా చెప్పు నాకు అనగా కపిలుడు అన్నట్ట, అమ్మా సకల పదార్థాలకి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి. అగ్ని ఉన్నది అది కాలుస్తుంది, నీరున్నది తడుపుతుంది, వాయు ఉన్నది స్పర్శ కలగజేస్తుంది శోషిస్తుంది, ఆకాశం ఉన్నది శబ్దాన్ని వ్యాపింపజేస్తుంది, భూమి ఉన్నది గంధం గుణకం కలిగింది. ఈ లక్షణములన్నీ ప్రతి జీవికి ఉంటాయి. అంచేత ఇవన్నీ కూడా
భూతములు అని పిలువబడ్డాయట. భూతము అంటే దానికి ఒక లక్షణం ఉంటే భూతం, మనం కూడా భూతములమే. భూతములు అంటే పెద్ద కోరలు ఉంటాయి, అవేవో కాదు. భూతం అనగా లక్షణయుక్తమై ఉంటాయి. పంచభూతములైనటువంటి భూమి మొదలైన వాటి లక్షణములు కలిగి ఉన్న వాళ్ళందరూ భూతములే. వీటికి వ్యతిరేకముగా ఈ గుణములు తక్కువ కలిగి వేద మార్గంలో ప్రవర్తించే వాటిని దేవగణం అన్నారు. దేవగణం ఏం చేస్తారంటే వేదములు చెప్పిన ప్రకారం నడుచుకుంటాయి. ఇక పాతాళ లోకంలో ఉండే జీవులు వేదములకు మానవులకు మధ్య రకంగా నడుచుకుంటాయి. అందుకే అందరికంటే గొప్పవాడు ఎవడు అంటే మానవుడే మళ్ళీ. ఎందుకంటే భగవత్ సేవ చేసుకునే అదృష్టం వీడికే ఉంటుంది. మనిషి తిన్న ఆహారం జీర్ణం కావాలి అంటే జఠరాగ్ని బాగా ఉండాలి. విష్ణు భక్తి అధికంగా ఉంటే అటువంటి వాడికి యోగ లక్షణం వస్తుంది. జఠరాగ్ని పెరిగితే ఆకలి పెరుగుతుంది. వాడు ఏం తిన్నా భస్మం అయిపోతుంది. విషం తిన్నా సరే అరిగించుకుంటాడు. భీముడు విషం పెట్టితే అరిగిపోయిందంటే అతనికి జఠరాగ్ని అంత బాగున్నది. జఠరాగ్ని సరిగ్గా లేకపోతే ఏమాత్రం కాస్త 2 రోజులు పాచిపోయిన వస్తువు కళ్ళు కడుపులో పడిన వాడికి వికారం కలుగుతుంది. ఈ జ్ఞానం అనేది పెరిగితే, భక్తి పెరిగితే ఈ లింగదేహం నశించిపోతుంది మనలో. ఎప్పుడైతే ఈ భౌతికమైన శరీరం ఉండదో వాడు మోక్షం పొందుతాడు. కొంతమంది ఏం చేస్తారంటే అమలిన భక్తి కొందరు మహాత్ములు మచ్చరణారవింద యుగ్మము హృదయంబున నిలిపి కౌతుకులై ఇతరేతరానులాపముల మదీయ దివ్యతను పౌరుషముల్ కొనియాడుతుండి మోక్షము మది కోరనుల్లరు అనిశంభు మదర్పిత సర్వకర్ములై. కొంతమంది మహాత్ములు స్వచ్ఛమైన భక్తి నా మీద పెడతారు, వాళ్ళు నా పాదాలు హృదయంలో పెట్టుకుంటారు, నా గురించే లీలలు వర్ణించుకుంటారు. కృష్ణావతారంలో ఈ లీలలు చేశాడు, వరాహావతారంలో ఇలా చేశాడు, నరసింహమూర్తి ఇలా చేశాడు, రాముడు ఇలా చేశాడని నా గుణాలు నా రూపములు ఇవన్నీ కూడా వర్ణిస్తూ ఉంటారు. నా పురుష లక్షణాలు స్తుతిస్తూ ఉంటారు. మోక్షం కోరుకోరట. ఇటువంటి వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారట, కేవలం నా లీలలు నా రూపం నా రూపం, రూపమే కావాలి వాళ్ళకి. రూపం లేని భగవంతుడు వాళ్ళకొద్దు. ఇలా రూప గుణనామాలతో మోక్షం కోరకుండా భగవంతుడు విష్ణువుతో మాట్లాడితే బాగుండి, విష్ణువుకి ఎదురుగుండా ఉండాలి, విష్ణువుతో స్నేహం చేయాలి, విష్ణువు కథలు వినాలి, ఇలాగే అనుకుంటారు వాళ్ళు. మరికొంతమంది ఏం చేస్తారట, భాగవతోత్తములు వాళ్ళు. ఇంత పూర్వం భగవంతుడి యొక్క లీలలు ఉంటాయే అవన్నీ చూసి గుర్తుపెట్టుకుని అప్పుడు భగవంతుడు ఇలా చేశాడు ఇలా చేశాడు, గద పుచ్చుకున్నాడు, నాకు చేతుల్లో ఆయుధాలతో కనిపించాడు అని వాటిని తలుచుకుంటారు. ఈ విధంగా దివ్య అవతార యోగ వైభవములు నిరంతరం తలుచుకుంటారు. యోగ మహిమతోటి దానిని తలుచుకుని ఎప్పుడో జరిగిపోయిన విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు, ఆనందంతో ఉంటారు. విష్ణువు యొక్క అవయవాలు, ఆయుధాలు, వాహనములు, లోకం, భవనాలు ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటారు. ఆ భగవంతుడైన వాసుదేవుని యొక్క మధుర వచనాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఇంకా వాళ్ళకి అంతకుమించి ఏమక్కర్లా. అటువంటి వాళ్ళు మోక్షాన్ని కోరుకోరట. కేవలం ఆ రూపం ఆ వాక్కు ఉంటే చాలు, ఇలా ఉంటే బాగుండు, ఆ రూపం లేనివాడు వాకెందుకు అనుకుంటారు. కడకం వారలు వెండి మోక్ష నిరపేక్ష శాంతులై ఉండి అణిమాధ్యష్ట విభూతి సేవితం నిత్యానంద సంధాయయున్ గణనాతీతము అప్రమేయము సమగ్ర శ్రీకమున్ సర్వలక్షణ సంయుక్త వికుంఠలోక పదవిన్ కైకొందురత్యున్నతి. అటువంటి మహాత్ములు ఇంకా మోక్షం మీద కోరిక లేక అణిమ లఘిమ గరిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈశిత్తము వసిత్వము అని 8 సిద్ధులు ఉన్నాయి. వీటిని అష్టసిద్ధులు అంటారు. ఈ అష్టసిద్ధులతో కూడిన నిత్యానందాన్ని ఇచ్చేటటువంటి, ఇంత అని చెప్పడానికి వీలు కాని ఐశ్వర్యప్రదమైన సర్వ లక్షణ సంయుక్తమైన వైకుంఠ లోకాన్ని పొందుతారట. రోజు నా రూపం, నా గుణం, నా లీలలు తలుచుకునేవాళ్ళు వైకుంఠం పొందుతారు. వైకుంఠం పొందడానికి అదే మార్గం అట. భక్తితో ఆ భగవంతుడి యొక్క గుణం, రూపం, కథ వర్ణించడం, అది తప్ప మరొక లోకం లేదు. తిన్నదే, కదిలినదే, తిరిగినదే. ఈ భక్తి యోగంతో నిత్యం ఉండేవాడు వైకుంఠమును పొందును. ఆ పుణ్యాత్ములు ఉన్నారే నా కాలచక్రంలో పడిపోరు, కాలచక్రంలో పడి నలిగిపోరు. కాలం అనే ఒక పాము నొట్టి కోరలకు అందరు వైకుంఠంలో అనుపమ సుఖంతో సుఖంగా ఉంటారు. ఇది భక్తి మార్గంతో, భక్తి యోగంతో నన్ను చేరడానికి. వాడికి కావలసిందల్లా ఎప్పుడు నా నామం, నా లీలలు, నా గుణం, నా రూపం, నా కర్మ, నా యోగం, నా అవతారాలు, ఇది తప్ప మరేది లేదు. ఇంకా భౌతిక సుఖాలు వాళ్ళకి అక్కర్లా. అటువంటి వాళ్ళు వైకుంఠం పొందుతారు, కాల ప్రభావానికి లొంగరు. ఇది తేలిక మార్గము అన్నాడు. ఇంకెంతకంటే ఉంది, నా నామం, నా కథలు వినండిరా బాబు అని చెప్పాడు. 24 గంటలు చేయండి, ఒకసారి వినడం కదా. ఓ హాఫ్ ఎన్ అవర్ విన్నాక నీరసం వచ్చింది. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, ఓ 25 కిలోలు పంచదార తెప్పించుకుని 50 లీటర్లు పాలు తెప్పించుకుని పాయసం చేసి తాగితే కానీ నీరసం తగ్గదు. అలా కాకుండా 24 గంటలు వస్తాను. సమతం స్నేహము చే సుతత్వమును విశ్వాసం భూచేతన్ సఖిత్వము చాలం హితవృత్తి చేతన్ను సుహృత్తంబున్. భగవంతునితో స్నేహమట. ఎలా అండి భగవంతునితో స్నేహం చేయడం అంటే, ఆయన భక్తులతో స్నేహం చేస్తే చాలు. దానివల్ల మంచి తత్వం కలుగుతుంది. ముందు విశ్వాసం పెరిగితే, భగవంతుడు ఉన్నాడనే నమ్మకం పెరిగితే ఆటోమేటిక్గా స్నేహం కలుగుతుంది. స్నేహం కలగాలంటే విశ్వాసం ఉండాలిగా. భగవంతుడి మీద విశ్వాసం లేకపోతే ఇంకా ఆయన స్నేహితులతో ఈయన స్నేహం ఏం చేస్తాడు? స్నేహం వల్ల తత్వజ్ఞానం కలుగుతుంది, విశ్వాసం వల్ల స్నేహం కలుగుతుంది. ఇక హితవృత్తి వల్ల సుహృత్వం కలుగుతుంది. అందరికీ మేలు కలగాలని కోరుకుంటే వాడికి మంచి బుద్ధి ఉంటుందిట. అందరికీ మేలు కలగాలి. నా పక్కింటాడు తప్ప అందరికీ బాగుండాలన్నాడు ఒక ఆయన. మళ్ళీ ఆ పక్కింటాడికి ఎక్సెప్షన్ ఇంతే, అతను పక్కండువాడి మీద ద్వేషం మనకి. లోకా సమస్త సుఖినో భవంతు ఎక్సెప్ట్ మా పక్కింటి వాడు అనుకుంటే అది సుహృతత్వం కాదు. కాబట్టి అందరి ఎడల సమానమైన హితభావం కలిగి ఉంటే సుహృత్వం అవుతుంది. ఆ సుహృద్ లక్షణం ఎలా వస్తుంది? ఇదిగో పౌరాణికులైనటువంటి జ్ఞానుల దగ్గరికి వెళ్ళి సుమంత్రోపదేశము చేతన్, మంత్రోపదేశం పొందాలి. ఆ మంత్రోపదేశము పొంది నిజదేశికుండనగా వాడే నా సగు గురుడు అనుకుని నెత్తల్ పూజ్యుడు ఇష్ట దైవమునై నిత్యం పూజించాలట. మంత్రం ఇచ్చినప్పుడు దండం పెట్టి బయటకు వెళ్ళాక ఎరా బాగున్నావా అనకూడదు అండి, లేనిపోంది. నిరంతరం భక్తి శ్రద్ధలతో ఆ గురువుని పూజిస్తూ ఇష్ట దైవాన్ని ఎంత పూజిస్తున్నాడో, అంటే నామం వాసుదేవుడిది, ఆ వాసుదేవుణ్ణి పూజించినంత భక్తితో గురువుని కూడా పూజించాలి. అలాంటి వాళ్ళకి కాలచక్ర భయములు వారింపుదున్ కావునన్. కాలభయం లేదు వాడికి. వాసుదేవ నామం పొందడం వల్ల ఇన్ని వస్తాయి. ఆ నామం ఇచ్చిన వాడిని, గురువుని నా స్వరూపంగా భావించి పూజిస్తే వాడికి మృత్యుభయం లేదు. మృత్యుభయం లేదంటే అర్థం ఏంటి? పునర్జన్మ లేదని. చచ్చాక మళ్ళీ పుట్టడు వాడు అని అత్యద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు. అదే కాకుండా ఈ భువి దివిం బలుమారు జరించు ఆత్మ. ఆకాశంలో స్వర్గానికి ఎడుతోంది ఆత్మ, మళ్ళీ భూలోకానికి వస్తుంది, తిరుగుతోంది. స్వర్గం భూమి చుట్టూ తిరుగుతోంది. పుణ్యాత్ములకు, పాపులకు నరకం భూమి చుట్టూ తిరుగుతున్నది. ఆత్మ ధనము, పశువులు, పుత్రులు, మిత్రులు, స్త్రీలు, భర్తలు వీళ్లతో తగులత్వంతో ఉంటుంది. అటువంటి దాన్ని తొలగిస్తుంది నా నామం, నా కథ. వాడు ఎవడైతే నా నామస్మరణ, నా కథా విశేషాలు వింటాడో అనఘుడంటే వాడు పుణ్యాత్ముడు అవుతాడు, విశ్వతోముఖుడవుతాడు. అనన్యగతితో నన్ను జపించాలి. అనన్యగతి అంటే ఇంకా ఏది ధ్యాస లేదు. అన్నం తింటున్నాడు, ఈయన్నే తలుచుకోవాలి. నీళ్లు తాగుతున్నాడు, ఈ ధ్యానమే. తిరుగుతున్నాడు, ఈ ధ్యానమే. ఏం చేసినా ఇదే ధ్యానం. అటువంటి వాడిని ఘన మృత్యు రూప భవ నీరథినే తరియుపజేయుదన్. అతి భయంకరమైన మృత్యు అనేటటువంటి దానితో కూడిన ఈ సంసారం అనే సముద్రం దాటిస్తాను నేను నిరంతరం నా ధ్యానం చేస్తే, తేలిగ్గా చెప్పాడు అని ఇంకా మరిన్ని విశేషాలు ఆ తల్లికి చెబుతున్నాడు. అవేమిటో రేపటి రోజు 6:30కి మనం ముచ్చటించుకుంటాం. అవిద్యా సభాయే చ నమః. కపిల మహర్షి తల్లికి భక్తి యోగం గురించి వివరించి ఆ తరువాత అసలు మహత్తత్వం వంటి వాటి యొక్క ఉత్పత్తిని గురించి, సాంఖ్యయోగం గురించి ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఓ తల్లి, ఇప్పుడు నేను చెప్పే ఈ తత్వ లక్షణాలు గనక నీవు సమూలంగా తెలుసుకుంటే నీ జీవాత్మ ఈ ప్రకృతి గుణాల నుంచి విముక్తి పొందుతుంది. ప్రకృతి అంటే స్వభావము. ప్రతి వాడికి పుట్టుకతో వచ్చేదానికి స్వభావం అని పేరు. ఈ స్వభావాన్ని ఎవడు మార్చలేడు. ఎన్ని మార్పులైనా వస్తాయి మధ్యలో, కొత్త అలవాట్లు అవుతాయి, పాత అలవాట్లు పోతాయి, కానీ పుట్టుకతో వచ్చిన లక్షణం ఉన్నదే ఆ స్వభావం మాత్రం మానదు. దానికి ప్రకృతి. ఈ ప్రకృతి గుణములు, పుట్టుకతో వచ్చే గుణములు కూడా ఇప్పుడు నేను చెప్పే తత్వ లక్షణాలను శ్రద్ధగా వింటే తొలగుతాయి. జ్ఞానం నిశ్రేయసార్థాయ పురుషస్య ఆత్మదర్శనం యదాహుర్వర్ణయే తత్తే హృదయ గ్రంథి భేదనం. ఒకనొక జ్ఞానం ఉన్నది ప్రతి వాడికి. ఈ జ్ఞానం వల్ల మొట్టమొదట ఏమవుతుందంటే భగవంతుడు ఉన్నాడు అని తెలుస్తుంది. ప్రతి కార్యానికి కారణం ఆయన అని తెలుస్తుంది. ఏ పనికైనా మూల కారణం ఆ భగవంతుడు అని తెలుస్తుంది. ఎప్పుడైతే ప్రతి పనికి ఎవడో మరొక పురుషుడు మూలం నేను కాదు అనుకుంటాడో అప్పుడు అహంకారం నాశనం అవుతుంది. ఈ పని నేను చేస్తున్నాను అనుకుంటే అహంకారం ఉన్నది, కానీ ఎవడో వల్ల ఈ కర్మాచరణం జరుగుతున్నది, నేను ఒక కీలుబొమ్మను పనిముట్టును అనే జ్ఞానం కలిగితే అప్పుడు అహంకారం తొలగుతుంది. అహంకారం నాశనమైతే తన ఆత్మ తనకి దర్శనమిస్తుంది. అహంకారం ఉన్నంత వరకు ఆత్మ దర్శనం కాదు. దీనినే మోక్షమునకు మార్గము అన్నారు. ఆత్యంతిక దుఃఖ నివృత్తికి నిమిత్తం అంటే ఏమిటంటే, చాలా దుఃఖం వస్తుందట మనకి, ఎందుకో తెలియని ఒక అశాంతి ఎన్ని ఉన్నా ఎప్పుడూ ఏ జీవినైనా పట్టి పీడిస్తుంది. అశాంతి లేని జీవి లేడు. ఈ నిమిత్త మాత్రుణ్ణి నేను అనుకోవడం వల్ల వస్తుందట. మనిషికి ఎందుకు దుఃఖం వస్తున్నది, నేను చేసేసాను ఈ పొరపాటు ఇలా చేశానే, ఇలా కాకుండా ఉండి ఇలా చేస్తే బాగుండు అనుకుంటాడు వెనక్కి వెళ్ళి. అలా అనుకునే అధికారం తనకెక్కడిది? వెనక్కి వెళ్ళడానికి ముందుకెళ్ళడానికి తాను ఒక కీలుబొమ్మని నడిపించేవాడు పరమాత్ముడు అని తెలుసుకోవాలి. అనాదిరాత్మా పురుష నిర్గుణ ప్రకృతే పరః ప్రత్యక్తమా స్వయం జ్యోతి విశ్వం ఏన సమన్వితం. పరమాత్మ ఉన్నాడే అనాది పురుషుడట. అనాది పురుషుడు అంటే ఆది అంటే ప్రారంభం. ఈ సృష్టికి ఒక ప్రారంభం ఉన్నది. కాలానికి ఏదో ప్రారంభం అనిపిస్తుంది, కానీ పరమాత్మ ఎప్పుడు ప్రారంభం అయ్యాడో తెలియదు. ఫలానా అమ్మాయి 1960లో పుట్టింది, లేదా ఫలానా అమ్మాయి 70లో పుట్టిందని ఫలానా కాలం చెప్పగలుగుతున్నాం. అలాంటి ఆదిని చెప్పలేకపోవడమే అనాది అంటే. భగవంతుడు ఎప్పుడు జన్మించాడు అంటే అసలు దానికి ఆధారం ఉండదు. అందుకని ఆయన్ని అనాది పురుషుడు అన్నారు. ఆ అనాది అయిన పరమాత్మనే పురుషుడు అంటారు తప్ప ఇంక ఈ లోకంలో పురుషుడు ఎవ్వడూ లేడట. అదేమిటండి, మేసమున్నది, తల మీద ఏమో క్రాఫ్ కనపడుతున్నది, మరి ఈ లక్షణాలన్నీ పురుష లక్షణములు కావా అంటే ఇవి భ్రమ. మనం ఎవరం పురుషులం కాం. ఆత్మస్వరూపులమైన మనం జీవులమందరం స్త్రీలము, ఒక్క పరమాత్మ మాత్రమే పురుషుడు. ఆయన ప్రకృతి కంటే కూడా అతీతుడు. ప్రకృతి అంటే ఇప్పుడు ఈ చరాచరమైన చెట్లు వీటితో ఉన్నదే కాకుండా స్వభావం కూడా ప్రకృతే. జీవికి పుట్టుకతో వచ్చే లక్షణములను ప్రకృతి అన్నాం. ఆ ప్రకృతి స్వరూపుడు కూడా భగవంతుడు. ఆ ప్రకృతికి కూడా అతీతంగానే ఉంటాడు. అందులో ఉన్నప్పటికీ అంటదు. తామరాకు మీద నీటి పట్టి పడుతోంది, ఆ తామరాకును అంటుతోందా? నూనె నీళ్ళల్లో పడుతోంది కానీ ఆ నీళ్ళల్లో పాకుతుంది తప్ప కలవదు. అలాగే ఈ పరమాత్ముడు ప్రకృతిలో ఉంటాడు కానీ దానిలో కలవకుండా అతీతంగా ఉంటాడు. అల్లరి చేసే పిల్లల మధ్యలో ఉండే బుద్ధిమంతుడు అల్లరి పిల్లల యొక్క అల్లరిని ఒంటికి పట్టించుకోడు, మనస్సుకి పట్టించుకోడు, ఏం పట్టించుకోడట, తన దారిని తాను ఉంటాడట. అదిగో ఆ కుర్రవాడు కొంచెం జ్ఞానం కలిగిన వాడు. మనము కూడా ప్రకృతిలో చుట్టుపక్కల ఎంతో రకాలైన మనుషులున్నా, ఎన్ని అహంకారాలున్నా, ఎన్ని దుఃఖములున్నా, ఎన్ని భోగములున్నా పట్టించుకోకుండా ఉండగలిగితే మనమే పురుషులం అయిపోతాం. అంతవరకు పురుషులం కాం. అదిగో అటువంటి పురుషుడికి ప్రాకృత గుణరహితుడు అంటే ప్రకృతి సంబంధమైన లక్షణములు లేనివాడు అని పేరు. అటువంటి పురుషుడు కనపడతాడా అండి అంటే ఇంద్రియములకు అగోచరుడట. ఇంద్రియాలకు కనపడ్డం, కళ్ళు ఇంద్రియం, చెవులు ఇంద్రియం, ముక్కు ఇంద్రియం, ఈ చర్మం ఇంద్రియం, నాలుక ఇంద్రియం. నాలుకతో వర్ణించలేం, కళ్ళతో చూడలేం, చెవులతో వినలేం, చర్మంతో స్పర్శ తెలుసుకోలేం. ఈ పంచేంద్రియాలకి అతీతుడైన వాడే పురుషోత్తముడు. మరి ఆయన్ని ఎలా చూడగలుగుతారు? అహంకారం విడిచిపెడతారు కనుక జ్ఞాన నేత్రంతో ఆ భగవంతుణ్ణి చూడవచ్చు. అందుకని ఆయనను కారణార్ణవశాయి అన్నారట. ఏదో ఒక కారణంతో ప్రజలకు కనిపించాలి కనుక రూపం లేనివాడు సముద్రంలో తానంతట తానే ఒక సముద్రం, ఒక రూపం కల్పించుకుని కనపడుతున్నాడు. ఈ వంక పెట్టకపోతే రాలేం కదా. ఎంతో ఆత్మీయత ఉన్న ఒక శిష్యుడింటికో శిష్యురాలింటికో గురువు వెళ్ళాలి అంటే గురువు సరదాగా వెళ్ళడు కనుక కారణం కల్పించుకుంటాడట. బంధుత్వము లేక ఉత్సవము, ఉపదేశము, ఏదో ఒక కారణం కల్పించుకుని గురువు చేరినట్టే భగవంతుడు కూడా భక్తులకు కనిపించడానికి కారణం కల్పించుకుంటాడు. ఆ కారణమే సముద్రం. ఆ సముద్రంలో కనిపించే రూపమే కారణ రూపం. ఈ రెండింటికి సంబంధం కార్యం. అంటే కార్యకారణ రూపం భగవంతునిది. ఆయన ఎటువంటి వాడు? సూర్యుడున్నాడు, తన కాంతితో చంద్రుడు మొదలైన గ్రహాలన్నిటిని నింపుతున్నాడు. సూర్యుడు స్వయం ప్రకాశుడు అనుకుంటున్నాం కానీ ఆ సూర్యుడు యొక్క కాంతి కూడా ఆయనదే. తాను స్వయంగా ప్రకాశించేవాడు భగవంతుడు, ఇతరుల కాంతి మీద ఆధారపడి లేడు. అంచేత పురుషుడు అంటే స్వయం ప్రకాశుడు. ఆత్మలు స్వయం ప్రకాశకములు కావు. ఆ మహానుభావుడి యొక్క మాయ వల్ల ఈ సృష్టి అంతా ప్రకాశిస్తున్నది. స ఏష ప్రకృతిం సూక్ష్మాం దైవీం గుణమయీం విభుః యదృచ్ఛయైవోపగతాం అభ్యపద్యత లీలయా. విష్ణు భగవానుని దగ్గర ఒక శక్తి ఉన్నది. ఆ శక్తినే కొందరు అవ్యక్తమన్నారు, కొంతమంది గుణములతో ఉన్నదన్నారు, కొంతమంది ప్రకృతి అన్నారు, కొందరు యోగ మాయ అన్నారు. ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారం ఆ ప్రకృతి ఒక్కొక్క రూపం ధరిస్తూ ఉంటుంది. ఆ మాయ ఉండడం వల్లే ఆయన మనకు కనపడుతున్నాడు. ఆ మాయ ఎప్పుడైతే లేదో ఆయన కనపడ్డెవరికి, ఆయన మనలోనే ఉన్నట్టు అవుతాడు. ఆ మాయ వల్లే ఈ సంసారంలో ప్రతివాడు నేను ఈ పని చేస్తున్నాను లేక నేను చేయడం లేదు అనుకుంటున్నాడు. ఆ మహామాయ భేదం కలగాలి అంటే దానికి ఒకటే ఒకటి, కర్మకి కారకుడు తాను కాదు, కర్త కారయిత రెండు ఆయనే అని తెలుసుకోవాలి. దేవతలున్నారు, మనుష్యులున్నారు, జంతువులున్నాయి, పక్షులున్నాయి, ఇవన్నిటికీ కూడా ఒక్కసారి చూస్తే ఏ ఒక్కటి సమానమైన రూపం లేవు. అన్నిటి యొక్క రూపాలు మార్పేట. ఒక వ్యక్తికి మరో వ్యక్తికి చిన్న చిన్న పోలికలే తప్ప
అదే యథాతథంగా గుణములతో సహితంగా ఉండేవాడు ఎవ్వడూ లేడు ఈ సృష్టిలో. అదొక విశేషమైనది. దానికి కారణం ఆ మహామాయ సత్వ రజస్తమో గుణములనే మూడు గుణములతో ఈ సృష్టి యొక్క రూపంగా ఆవిర్భవింపబడ్డమే మూల కారణం. ఆ మహామాయ వల్లే ఏ ఒక్క వ్యక్తి సంబంధం లేకుండా ఉన్నాడు. సంబంధం లేదు కాబట్టి వీడిని జీవుడు అన్నారు. అందరూ ఒకే రకంగా ఉంటే జీవుడు అన్నారు, పరమాత్మ అంటారు. పరమాత్మ అప్పుడప్పుడు భ్రమ కలిగించడానికి అనేక రూపాలతో దర్శనమిస్తాడు. అన్ని రూపాల్లోనూ ఏమీ తేడా ఉండదు ఆయన అవతారాల్లో. విష్ణువు కృష్ణ అవతారంలో అనేక గోపికాస్త్రీల మధ్యలో ఎన్నో కృష్ణుల రూపంతో కనపడ్డాట. కానీ ఏ కృష్ణుడికి తేడా లేదు, అది పురుషుడి యొక్క లక్షణం. కానీ జీవాత్మ మాత్రం అలా తేడా లేకుండా కనిపించడం అనేది అసంభవం. అందుకే జీవుడు అవిద్యాస్వరూపుడు అన్నారు. అవిద్యలో పడి తొందరగా మోహితుడు అవుతాడు. చిన్న చిన్న వస్తువులకు కూడా వ్యామోహం చెందడానికి గల కారణం ఈ జీవుడిలో ఉన్న అవిద్య, విద్య లేకపోవటం. అవిద్య అంటే ఏమిటి? ఏమంటే విద్య లేకపోవటమే అవిద్య అంటే రెండ్రేళ్ళు నాలుగు అని తెలియకపోవడం అవిద్య? ఈ విద్య కాదు. ఏమిటంటే జీవుడు తనకి స్వతసిద్ధంగా వచ్చిన గుణాలు ఉన్నాయి కదా, ప్రకృతి గుణములు. ఈ గుణముల వలన పనులు చేస్తాట. ఈ పనులు చేసేటప్పుడు ఏమనుకుంటున్నాడు, నేను ఈ పనిని చేశాను అనుకున్నాడు. అంటే ఆ పనికి తాను కర్త అనుకున్నట్ట. నేను ఫలానా పద్మాకర్ గారికి 1,116 విరాళం ఇచ్చాను అనుకున్నాడు ఒకడు. అలా కాదు, ఫలానా వాడి తల నరికేశానన్నాడు ఇంకొకడు. ఫలానా వాడిని నేను పెళ్లి చేసుకున్నాను అనుకున్నది ఒక స్త్రీ. లేదు, ఇంకొకడిని విడిచిపెట్టేశాను అనుకుంటున్నాడు ఇంకొకడు. ఈ విధముగా ప్రతి పనికి తాను కర్త అనుకుంటున్నాడు. ఈ కర్త అనుకోవడమే అవిద్య అన్నారు. నేను ఈ పని చేస్తున్నాను, ఈ పని చేశాను. అర్రర్రర్రే, 1 ఏడాది క్రితం నువ్వు పరిచయం అయితే భలే ఉండేది అంటాడు ఒకడు. ఆ పరిచయం అవడానికి వీడి కర్త అయితేగా. అదనమాట అజ్ఞానం అంటే. ఎవడైనా తాను ఈ పని చేయలేశానే, అర్రర్ ఇలా చేస్తే బాగుండునే, వెనక్కి పెడితే బాగుండునే, లేకపోతే ముందుకు పెడితే బాగుండే, ఇలా చేస్తే బాగుండే అనుకోవడం అన్నదే ఇదే అవిద్య. అంటే అవిద్యలోంచి విద్యలోకి రావాలి అంటే ఏ పని నా వల్ల కాదు, నేను చేసింది కాదు. జంత్రగాడు ఎలా అయితే కీలిచ్చి కీచి బొమ్మ నడుపుతున్నాడో అలాగే కర్మలన్నిటినీ ఆ కర్త నడిపిస్తున్నాడు అనుకోవాలి. అలా అనుకున్న తక్షణం ప్రతివాడు విద్యాస్వరూపుడు అవుతాడు. కానీ అలా అనుకోవడం చాలా కష్టం. ఇన్ని చెప్పినా సరే మనం, ఇన్ని విన్నా సరే, కాసేపు నాకు బయటికి వెళ్ళాక ఏమన్నా నేను మనకి 100 రూపాయలు ఇచ్చి నాకు ఇవ్వరా అంటాం, అది తప్పదు. అందువల్ల మనం అంత తేలికగా విద్యలోకి వెళ్ళలేం, అవిద్యలో ఉంటాం. కానీ కొంత విద్య కొంత అవిద్య రెండూ కలిసి ఉన్నవాడు విద్యా విద్యాస్వరూపుడు. విద్య ప్లస్ అవిద్య, జ్ఞానం వస్తూ ఉంటుంది, మళ్ళీ మధ్య మధ్యలో అజ్ఞానంలో పడిపోతూ ఉంటాం. అమ్మా, ఇది మాయ యొక్క మహాస్వరూపం. తెలిసిండి కూడా మళ్ళీ అందులో ఉండడం మాయ. ఏమిటి మాయ? ఇలా ఉండకూడదని తెలుసు, అయినా అందులోనే ఉంటాం. నేను ఈ పని చేశాను అనుకోవడం తప్పు అని తెలుసు, అయినా బయటకు వచ్చాక నేనండి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానండి అనకుండా ఉండలేడు. ఇదే మాయ అంటే. తదస్య సంస్కృతిర్బంధః పారతంత్రిం చ తత్కృతం భవత్యకర్తురీశస్య సాక్షిణో నిర్వృతాత్మనః. ఎప్పుడైతే కర్తృత్వ అభిమానం అంటాం దీన్ని, అంటే కర్తృత్వ అభిమానం అంటే చేశాను అనుకోవడమేగా అభిమానం. అంటే అనుకోవడంలో కూడా రెండు రకాలు. పైకి నేను చేశాను అనుకోవాలి కాబట్టి అనుకుంటాడు కొంతమంది, లోపల మాత్రం భగవంతుడు నువ్వు ఇలా చేసావు అనుకుంటాడు. వ్యవహారం ఇచ్చే నేను అనుకోకపోతే పని చేయలేడు కనుక నేను ఈ పని చేశాను అలా అనుకోవడం కంటే భగవంతుడు ఈ పని చేయించాడు అంటాడు. ఇది కొద్దిగా ఉంటే వాడు ఉత్తముడు. అభిమానం పెరిగితే అసలు ఎవడూ కాదు నేను చేశాను అని అనుకున్నాడంటే పరిపూర్తిగా నేనే కర్తను అనుకుంటున్నాడు వాడు అధముడు. ఈ కేటగిరీ రెండే, ఉత్తమ అధమే, మధ్యమత్వం లేదు. ఇక ఈ కర్తృత్వము అభిమానం చేత నేను చేస్తున్నాను అనుకోవడం వల్ల భగవంతుడికి దూరమైపోయిన ఈ పురుషుడున్నాడే, పురుషుడు కాకుండా పోయి అకర్త అంటే నిజానికి ఏ పని చేతిలో లేనివాడు అయిపోతున్నాడు పాపం. నేను ఈ పని చేస్తున్నాననే అజ్ఞానం పెరగడం వల్ల నిజానికి ఏ పని చేయలేడు. స్వాధీనుడు తనకు తాను అధీనుడైపోతున్నట్ట. ఏదో ఒక వ్యసనానికి ఎందుకు అధీనుడు అవుతున్నాడు? నేను కర్తను అనుకోవటం వల్లే. నేను కర్తని కాదు అనుకుంటే వ్యసనం నుంచి బయటికి రాగలడు, కానీ రాలేకపోవడానికి గల కారణము ఈ పని నేను చేస్తున్నాను అనుకోవడమే. ప్రతివాడు తనకు తానే సాక్షి. ఆ విషయం తెలుసుకోలేక ఎవడో సాక్ష్యానికి పిలుస్తాడు. పురుషుడికి జననం మరణం రూపం అనే బంధనము లభించడానికి, పరతంత్రుడవ్వడానికి ఈ కర్తృత్వాభిమానమే కారణం. వాస్తవానికి జీవుడు కేవలం సాక్షి అట. ఎదురుగుండా పని జరుగుతోంది, చూస్తున్నాం మనం. చూసేవాడికి సంబంధం ఏమైనా ఉందా దానికి? ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పొడుస్తూ ఉంటే మనం చూసాం, మనకే సంబంధం లేదు. అయినా పోలీసులు నువ్వు ఎదురుగుండా ఉన్నావు కనుక సాక్ష్యం చెప్పడానికి రమ్మంటున్నారు, ఎందుకంటే ఎదురుగుండా ఉన్నావు. అలాగే అసలు నువ్వు ఈ కర్మకి కర్తకి అన్నిటికీ మూల కారణం భగవంతుడిని గ్రహించినా దీంతో సంబంధం ఉండడం వల్ల కూడా అంతో ఎంతో కష్టం అనుభవిస్తున్నావట. నువ్వు అంతో ఎంతో కష్టం అనుభవించడానికి గల కారణం ఇదన్నమాట. ఎదురుగుండా సాక్షి చూస్తూ ఉన్నప్పటికీ అందులో పాలు పంచుకున్న వారితో సమానుడవుతున్నాడు. కానీ నిజానికి ఏ కర్మకి చూసేవాడు కర్త కాడు. ఈ జీవుడు కూడా సాక్షి మాత్రమే, కానీ ఏ కర్మకి కర్త కాడు. ఈశ్వర శబ్దవాచ్యుడైన ఆ పరమాత్ముడు ఉన్నాడే, ఈశ్వరుడు, ఆ పరాశక్తి స్వరూపుడు, సుఖస్వరూపుడు, ఆయనను గుర్తించక నేను ఈ పని చేస్తున్నాననే కర్తృత్వాభిమానం వల్ల జనన మరణ ప్రవాహ రూపమైన ఈ సంసార బంధంలో ఇరుక్కుంటున్నాడు. ఒకసారి ప్రవాహంలో పడిన వాడు బయటికి రావడానికి వాడి చేతులు లేదు. గోదావరికి వరద వచ్చింది, కొట్టుకుపోతున్నాడు. ఆ కొట్టుకుపోతున్నప్పుడు బయటికి రావాలని వీడు ఎంత ప్రయత్నం చేయడా వ్యర్థం అది. ఎందుకంటే ఆ ప్రవాహం వీడిని ముంచేసినైనా ముంచేస్తుంది, కెరటమే బయటికి గెంటుతుంది, లేదా మరొక వ్యక్తిని ఆసరా ఇచ్చి బయటికి లాగిస్తుంది. అన్నిటికీ ఆ ప్రవాహం వీని ప్రయత్నము అజ్ఞాన ప్రయత్నం తప్ప విజ్ఞాన ప్రయత్నం కాదు. గోదావరికి భయంకరమైన వరద వచ్చింది, అందులో దొంగలు కొట్టుకొస్తున్నాయి, చెట్లు కొట్టుకొస్తున్నాయి, ఇళ్ళు కొట్టుకొస్తున్నాయి, వస్తువులు కొట్టుకొస్తున్నాయి. ఒడ్డు మీద పల్లెవాళ్ళు ఉన్నారు. ఈ పల్లెవాళ్ళు ఆ దొంగల మీద తాళ్ళేసి ఆ దొంగలు తెచ్చేసుకుంటూ ఉంటారు, అలా తెచ్చుకుంటున్నారు. ఇంతలో ఓ చెట్టు కొమ్మల మీద ఒక కంబళి వస్తున్నదట, గొంగళి కప్పుకోవడానికి వీలుగా. ఓ పేదవాడు పల్లెవాడు చూశాడు, ఆ వరదలో గొంగళి వస్తుంది, ఇది కనుక తెచ్చుకుంటే 50-60 రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేకుండా కప్పుకోవడానికి బాగుంటుంది, నల్లగా నిగనిగలాడుతుంది కంబళి అని పరిగెత్తుకుంటూ ఈదుకుంటూ వరదల్లో ఈదుతారు పల్లెవాళ్ళు. వెళ్ళి గబుక్కర కంబళిని పట్టుకున్నాడు. అది కంబళి కాదు, గెంబళి కాదు, ఎలుగుబంటిది. అది పాపం కర్మగాలి నీటిలో కొట్టుకొస్తుంది భయం వేసి, దాన్ని వీడు పట్టుకున్నాడు. ఆ చెట్టు మీద ఉన్నది వీడు ఎప్పుడైతే పట్టుకున్నాడు అమాంతంగా వీడు ఇలా పట్టేసింది. వీడు ఎలుగుబంటి పడితే పల్లోకం పట్టి అంటారు, అందులో ఇరుక్కుపోయాడు, గింజుకుంటున్నాడు. ఇంతలో కూడ ఉండేవాళ్ళు ఉన్నారే, ఈత కొట్టేవాళ్ళు. ఒరే ఆ గొంగళి నిన్ను పట్టుకున్నట్టుంది, లేనిపోయింది, వదిలేరా దాన్ని ఇంటికి వచ్చి, లేనిపోయిన గొంగళి కోసం నువ్వు వెళ్ళి చచ్చిపోతావు అన్నారట. నేను వదిలేశాను గొంగళి, నది నన్ను వదలడం లేదన్నట్టు వాడు. ఇదే సంసార బంధం అంటే. ఈ ప్రవాహంలో ఇరుక్కుపోతున్న జీవులం మనం. వాడు పల్లెవాడు ఎలా అయితే చెట్టు గొంగళి మీద వ్యామోహం కొద్ది ఈదుకుంటూ వెళ్ళాడో, వీడు కూడా ఈ సంసారం అనేటటువంటి వరదలో ప్రవాహంలో కొట్టుకుపోతూ ఆశాపాశం అనేటటువంటి ఎలుగుబంటికి చిక్కుతాడు. ఆశాపాశంలోంచి బయటపడటం వీడు బయటపడ్డాలనుకున్న అది పట్టుకుంటుందిట. ఆశలోకి వెళ్ళకూడదు కానీ వెడితే అది వదలదు. వీడు వదిలేసినా అది వదలదు, అది పట్టుకుంటుంది. అందుకే ఈ సంసారంలోంచి బయటికి రాలేడు. ఇదే ఇంతకంటే లేదు. ఈ బంధం వల్ల మనిషి విముక్తుడు కాలేడు. ఆ విముక్తి పొందాలి అంటే ఈ ఎలుగుబంటిని కూడా కొట్టగలిగే మరో వీరుడి సహాయం కావాలి. ఎలుగుబంటిని కొట్టగలిగేవాడు ప్రవాహంలో వచ్చేవాడు కొడతాడు, అదిగో వాడే మహాపరమాత్మ అన్నారు. వాడి యొక్క అనుగ్రహం ఉంటేనే ఈ సంసార బంధం అనేటటువంటి ప్రవాహంలోంచి బయటపడతాడు. ఎప్పుడైతే వాడి మీద ధ్యాస కలిగిందో అప్పుడు భోగ విషయములు ఉండవు. ఇక భోగించాలి, తిండి తినాలి, ఇంకేవో వస్తువులు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, వీటి మీద విముఖత కలుగుతుంది. ఎంతకాలం అనుభవించినా వీటికి అంతున్నదా అనిపిస్తుంది జ్ఞానము. అయితే కర్దము ఈ కపిలుడు చెబుతున్నాడు, అమ్మా నీవు కొన్ని వందల సంవత్సరాలు భర్తతో భోగాలు అనుభవించాక విముఖత కలిగింది. అదే ప్రారంభంలోనే మొదలెడితే భ్రష్టులను అవుతూ ఉన్నాడు. ఇంద్రియములు ఎంత ప్రమాదమైనవంటే భౌతిక పరమైన సుఖములు అనుభవిస్తే కానీ అవి ఏమిటో తెలిస్తేనే అప్పుడు విముఖత పొందుతాయట. బలవంతంగా గనక మార్గం చేసుకుంటే పక్కకి భ్రష్టులు అవుతారట, ఉభయభ్రష్టత్వం పొందుతారట. అందువల్లే ప్రతివాడు సంసారంలో ప్రవేశించాలి. కష్టము సుఖము దైహికమైన దేహ సంబంధమైన సుఖాలు ఈ భోగములు రుచులు సమస్తం అనుభవించాలి. తదనంతరమే ఈ మార్గంలోకి రావాలి. ఇప్పుడు నీకు 100 ఏళ్ళు ఈ భర్తృ సంబంధమైన సుఖాలు అనుభవించావు గనుక చీ ఇంతే కదా అని విముఖత కలిగింది. ఇదే ప్రారంభంలో అయితే భ్రష్టత పొందేదాని విసుమ. ఎందుకంటే కార్యకారణ కర్తృత్వే కారణం ప్రకృతి విదుహు భోక్తృక్తే సుఖ దుఃఖానాం పురుషం ప్రకృతే పరం. ఈ దేహములలో ఇంద్రియములు ఉన్నాయి. ప్రతి ఇంద్రియానికి ఒక అధిష్టాన దేవత ఉన్నది. ఈ అధిష్టాన దేవతలు ఏం చేస్తాయి? కార్యము కారణము కర్తృత్వము అనే పద్ధతిలో నడుస్తుంది. ఇందులో పండితులు ఏమంటున్నారంటే ప్రకృతి అంటే స్వభావ సిద్ధంగా పుట్టుకతో వచ్చిన లక్షణమే కారణం. ఓ పని చేశాం, ఎందుకు చేశాం, దానికి కారణం ఏమిటి అంటే పుట్టుకతో వచ్చిన ప్రకృతి లక్షణం. దానివల్ల ఆత్మ పరమాత్మని పొందడానికైనా ప్రయత్నం చేస్తుంది, పరమాత్మకి దూరంగా వెళ్ళడానికైనా చేస్తుంది. స్వభావమే కారణం. ఈ స్వభావం పుట్టుకతో వస్తుంది కదా, మరి ఇందులోంచి ఎలా బయటపడ్డము అంటే ప్రకృతి చాలా గట్టిది. అంటే స్వభావం చాలా గట్టిది. అంత గట్టి స్వభావం కూడా సుఖము దుఃఖము అనే రెండింటిలో నలిగినప్పుడే వ్యామోహాన్ని తగ్గించుకుంటుందట. సుఖ దుఃఖాలు రెండూ ఉండాలట. సుఖము కానీ దుఃఖము కానీ లేకపోతే పుట్టుకతో వచ్చిన లక్షణాల్లో మార్పు రాదు. చిన్నప్పటి నుంచి ఒకడికి వ్యసనం ఉన్నది, మద్యపానము చిన్నప్పటి నుంచి లేదా ఇంకోటి ఏదో సిగరెట్ కాల్చడం ఇలాంటివి. ఎందుకు మధ్యలో ఒకప్పుడు మాంతున్నాడు అంటే ఆ వ్యసనం వల్ల సుఖం కానీ దుఃఖం కానీ అపార స్థితికి వెడితేనే వాడు మాంతాడు. దానివల్ల ఏదో వస్తుంది, విరక్తి కలుగుతోంది. ఆ విరక్తి కలగడానికి కావలసింది ఏమిటి అంటే చైతన్య స్వరూపము, అంటే భగవత్ సంబంధమైన జ్ఞానం. ఈ జ్ఞానము అంత మనస్సులో పుడుతుంది ఒక్కొక్కడికి, గురుబోధ వల్ల కొందరికి పుడుతుంది, భగవత్ సంబంధమైన గుణ కర్మ విభాగం వల్ల కొందరికి పుడుతుంది.